सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्।
పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం పూర్తి చేశాం, సారాంశం కూడా చూశాం. పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగ. ఈ మూడవ షట్కంలో ఉన్నటువంటి అధ్యాయాలకి విభాగ అనే పేరు వస్తుంది, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగ, గుణత్రయ విభాగ యోగ, దైవాసుర పురుషోత్తమ ప్రాప్తి యోగ. అక్కడ విభాగం లేదు, దైవాసుర సంపద్ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ. విభాగ అనేది వస్తుంది ఎందుకంటే క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం అనే మూడు విషయాలు చెప్పబడినాయి. తర్వాత గుణత్రయం ఆల్సో సత్వగుణ, రజోగుణ, తమోగుణ, ఆ విభాగాల గురించి చెప్పబడింది, క్లాసిఫికేషన్. అదేవిధంగా ఇప్పుడు పదహారో అధ్యాయంలో దైవగుణాస్ అసురగుణాస్, దైవాసుర సంపత్ అంటారు. అదేవిధంగా పదిహేడవ అధ్యాయంలో కూడా శ్రద్ధాత్రయం, సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామసిక శ్రద్ధ, మూడు విభాగాలుగా చెప్పబడింది. కనుక విభాగం అనే పేరు కామన్గా వస్తుంది నాలుగు అధ్యాయాలకు. పదిహేనవ అధ్యాయంతో శ్రీకృష్ణుల వారి ఉపదేశం అయిపోయింది, ఆత్మవిద్యను బోధించడం అయిపోయింది. భగవద్గీత మోక్షశాస్త్రం, మోక్షాన్ని ఎలా పొందాలి, మోక్షం అంటే ఏమిటి అని వివరంగా చెప్పేశారు, మహావాక్య వివరణ అయిపోయింది. తత్ త్వం అసి అనేటటువంటి వివరణ పూర్తయింది. అయినప్పటికీ కూడా మళ్ళీ 16-17 అధ్యాయాలు ఎందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అని ప్రశ్న వస్తుంది. అర్జునుడు ఏం అడగలేదు, అడగకపోయినా కూడా కృష్ణ పరమాత్మే తనకు తానుగా ఈ 16 అధ్యాయం చెప్తున్నారు. కారణం ఏమిటి అంటే మన వేదాంతంలో అంటే వేద శాస్త్రంలో వేద పూర్వభాగం, వేద అంతభాగం అని రెండు భాగాలు ఉన్నాయి. అసలు ఈ వేదము ఎందుకు వచ్చింది ఏమిటి అంటే మెయిన్ పర్పస్ ఒక్కటే మాట, మోక్ష ప్రాప్తి, దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి. దుఃఖం పోగొట్టుకోవడానికి, సుఖాన్ని పొందడానికి మార్గం చెప్పేదే వేదం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వేదానికి మరొక పనేం లేదు, ఇదే పని. వేదానికి ఉన్న పని ఒక్కటే, మానవులకి సుఖాన్నివ్వడం, దుఃఖాన్ని పోగొట్టడం. దానికే మోక్షం అని పేరు పెట్టారు. మోక్షం అంటే ముక్తి, దుఃఖాన్నించి విముక్తి, ఇది మోక్షం. ఈ మోక్షం అనే మాట మేమంతా వింటాం. మోక్షం అనే షాపు కూడా ఉంది ఎక్కడో నుంగంబాకంలో అనుకుంటా, మోక్ష షాప్ పేరే. మోక్షం అనేటువంటిది ముచ్చి ధాతువు నుంచి వచ్చింది. ముక్తి అన్నాం, విముక్తి అన్నాం, దుఃఖం నుంచి విముక్తి అన్నాం. ఈ దుఃఖం నుంచి విముక్తి, అసలు దుఃఖం ఉన్నది అనుకుంటేనే కదా విముక్తి కావాలని అనిపిస్తుంది. ఈ దుఃఖం నాకు ఉన్నది అనేటువంటి భ్రమ అంటుంది శాస్త్రం. నీకు దుఃఖం ఉన్నది అని అనుకోవడమే నీకు భ్రమ. నువ్వు భ్రమలో ఉన్నావు, దుఃఖం ఉంది అనుకుంటున్నావు అన్నావు. అదేమిటయ్యా నాకు దుఃఖం ఉందని చెప్పి నాకు తెలుసా నీకు తెలుసా? నీ వేదాన్ని అడిగితే వేదం అంటుంది నీకు తెలీదు నాకు తెలుసు అంటుంది. నీవు దుఃఖం ఉన్నది అనుకుంటున్నప్పుడు నీకేం భ్రమ ఉన్నది అంటే కారణం నీ యొక్క స్వరూపం నీకు తెలియకపోవడమే భ్రమ. నీ యొక్క స్వరూప అజ్ఞానం నీకున్నది, నువ్వు నువ్వుగా తెలుసుకోకుండా నువ్వు వేరేగా తెలుసుకుంటున్నావు, నిన్ను నువ్వు వేరుగా భావిస్తున్నావు, ఆత్మని కాకుండా శరీరం మనసుని భావిస్తున్నావు, దుఃఖం ఉన్నది అనుకుంటున్నావు. వేదం అంటుంది నీకు నిజంగా దుఃఖం లేదు అంటుంది. అట్లయితే ఏం చేయమంటావు అన్నాడు. నీ భ్రమను పోగొట్టుకో ఫస్ట్ అంటుంది. భ్రమ అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొట్టుకో, అదే మోక్షం అన్నది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయమంటావు అన్నాడు. కర్మయోగం చెయ్యి, ఉపాసనాయోగం అభ్యాసం చెయ్యి, జ్ఞాన యోగానికి రా. ఇది గ్రాండ్ డిజైన్ అండి, మన డిజైన్ అన్నమాట ఇది. మోక్ష షాప్, మోక్ష షాపులకు వెళ్ళాలంటే ఏమేమి ఉండాలి అర్హతలు? కర్మయోగ, ఉపాసనాయోగ, జ్ఞానయోగ. మామూలు షాపుకి వెళ్ళాలంటే అర్హత కావాలండి, పర్సు నిండా డబ్బులు ఉండాలి, అవునా? పర్సు డబ్బులు లేకుండా ఆ షాపుకి పోయి ఏం చేస్తారు? బయటికి పంపిస్తారు. అందుకని యు మస్ట్ హ్యావ్ సమ్ మనీ, కరెన్సీ. అలాగే సుఖం అనేటటువంటిది, దుఃఖం లేని స్థితి కావాలని కోరుకుంటున్నప్పుడు, మోక్షం కావాలని కోరుకునేటప్పుడు దానికి కావాల్సినటువంటి క్యాష్ కరెన్సీ పక్కన పెట్టుకోవాలి. ఏమిటా కరెన్సీ? అధికారిత్వం, యోగ్యత. అక్కడ క్యాష్ కరెన్సీ, ఇక్కడ ఏమిటంటే యోగ్యత, క్వాలిఫికేషన్, అధికారిత్వం. దానికి ఈ అధికారిత్వం అనేది మూడు విధాలుగా చెప్పబడింది, మూడు చోట్ల తత్వబోధలో చెప్పబడింది. అధికారిత్వం అంటే సాధన చతుష్టయ సంపన్న భవ, వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వం. ఈ యొక్క సాధనాలు ఉంటే నువ్వు అధికారి అని అర్థం, క్వాలిఫైడ్, యోగ్యత. లేక 13 అధ్యాయంలో చెప్పినట్లుగా 20 లక్షణాలు చెప్పబడినాయి. అమానిత్వం, అదంభిత్వం, అహింసాక్షాంతి, రాజ్యమం. ఆ 20 పాయింట్స్ ప్రోగ్రామ్, ఆ 20 పాయింట్స్ కనుక నీ దగ్గర ఉంటే నువ్వు ఆ మోక్ష షాప్కి ఎంటర్ కావచ్చు. ఇప్పుడు 16 అధ్యాయంలో 26 చెప్పబోతున్నారు. అధికారిత్వానికి 26 క్వాలిఫికేషన్లు నువ్వు సంపాదించుకోవాలి. అవి ఉంటే మోక్ష షాపులోకి ఎంటర్ అవ్వచ్చు. అందుకని ఈ మొత్తం డిజైన్ ఎట్లా చెప్పబడిందంటే ట్రయాంగులర్ ఫార్మేట్ అండి. ట్రయాంగిల్ అంటే ట్రయడ్గా ఉంటుంది, కర్మయోగ సాధన, పంచమహాయజ్ఞాలు చేయడం, తర్వాత ఉపాసనా యోగ, ధ్యానం జపం చేయడం. అప్పుడు నీకు ఈ రెండు యోగ్యతనిస్తాయి, జ్ఞానయోగానికి వస్తావు. కనుక ఇప్పుడు చెప్పినటువంటి 13 అధ్యాయం క్షేత్రజ్ఞ జ్ఞానం. నేను క్షేత్రజ్ఞుణ్ణి అని తెలుసుకున్నావా? క్లాసులోనే తెలుసుకున్నాడంటే ఉత్తమ అధికారి అని అర్థం. మీలాంటి వాళ్ళు ఉత్తమ అధికారులు. క్లాసులో తెలియలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తెలియలేదు, ప్రయత్నం చేస్తున్నానంటే మధ్యమ అధికారి అని అర్థం. క్లాసులోనూ అర్థం కాలేదు, ఇంటికి వెళ్ళినాను అంతకంటే జ్ఞాపకం లేదు అంటే మంద అధికారి అని అర్థం. కనుక వినేటటువంటి శిష్యుల్లో కూడా అందరూ ఒకే రకంగా ఉండరండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది, వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారంగా, వాళ్ళ వాళ్ళ బుద్ధి కుశలత మీద ఆధారపడి ఉంటుంది. కనుక అందరూ ఒకే విధంగా గ్రహించలేరు. అధికారిత్వంలో భేదం ఉంటుంది. కనుక శిష్యుల ముగ్గురుగా విభజించారు. శిష్యులందరినీ 3 లెవెల్స్లో విభజించారు. ఎలా అంటే ఉత్తమ అధికారి అంటే బాగా యోగ్యత ఉన్నటువంటి శిష్యుడు, సాధన చతుష్టయ సంపత్తి ఉండి అమానిత్వాది గుణాలు ఉంటే అతడు జ్ఞానయోగ్యత ఉన్నవాడు అని అర్థం. ఉత్తమ శిష్యుడు, ఉత్తమ గురువు, మధ్యమ గురువు, అధమ గురువు అని చెప్పాం కదా, అట్లాగే శిష్యుల్లో కూడా ముగ్గురు, ఉత్తమ శిష్యుడు, మధ్యమ శిష్యుడు, అధమ శిష్యుడు. ఉత్తమ శిష్యుడి లక్షణాలు ఏమిటి, మధ్యమ శిష్యుడి లక్షణాలు ఏమిటి, అధమ శిష్యుడి లక్షణాలు ఏమిటి అని చూసి తర్వాత చాప్టర్లోకి వెళతాం. ఉత్తమ శిష్యుడికి కర్మయోగం పూర్తి చేసి ఉంటాడు, ఉపాసనాయోగం కూడా పూర్తి చేసి ఉంటాడు, ఈ జన్మలో కావచ్చు లేక క్రిందటి జన్మలోనైనా కావచ్చు, రెండు పూర్తి చేసి వస్తే ఉత్తమ శిష్యుడు. శిష్యుడికి తెలియదు నేను కర్మయోగం పూర్తి చేశాను, ఉపాసనాయోగం పూర్తి చేశానని తెలియదు. మరి ఎట్లా తెలుస్తుందంటే శాస్త్రం మీద తీవ్రమైన ఇచ్ఛ ఉంటుంది, గురువుగారు అలా చెప్పేటప్పుడే ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటాడు. అది యోగ్యత ఉన్నదని ఒక సూచన. ఏమిటంటే గురువుగారు చెప్పేటప్పుడు గ్రహిస్తాడు బాగా, మనసు ఎక్కడికి వెళ్ళదు, లీనమైపోతాడు సబ్జెక్ట్లో, గ్రహిస్తాడు, గ్రహించిన దాన్ని మనసులో ఉంచుకొని మనసులో ఉంచుకున్న దాన్ని జీవితంలోకి అన్వయించుకుంటాడు, మార్పు తెచ్చుకుంటాడు. ఇంకా శరీరం మీద కానీ మనస్సు మీద కానీ అభిమానం ఉండదు, ఈ ప్రపంచం అనాత్మ మీద అభిమానం ఉండదు. అంటే రిసీవింగ్ ద టీచింగ్, రిటైనింగ్ ద టీచింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, జీవితంలో మార్పు వచ్చేస్తుంది, మాటలో కానీ పనులలో కానీ ఆలోచన తీరులో కానీ ఆత్మదృష్టితోనే ఉంటాడు. ఇప్పుడు ఇంటర్నలైజేషన్ అంటారు దాన్ని, టన్స్ ఆఫ్ థీరీ కంటే ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ గొప్ప అంటారు చూసారా. ఎంత విన్నా కూడా నువ్వు ఆత్మస్వరూపానివి, బ్రహ్మస్వరూపానివి, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని గురువు చెప్తున్నప్పటికి కూడా దిగులు పడుతూ చింతతో బాధపడుతూ ఉంటే విన్నదాన్ని నేను జీర్ణించుకోలేదు అని అర్థం అంతే కదా. ఉత్తమ శిష్యుడికి గ్రహిస్తాడు, రిసీవింగ్, రిటైనింగ్, రిటెన్షన్ అండ్ రీప్రొడ్యూసింగ్. రీప్రొడ్యూసింగ్ అంటే తన వ్యవహారంలో దాన్ని వ్యక్తం చేయగలుగుతాడు, మాటల తీరులో, పనిలో, ఆలోచనలో. మనసా వాచ కర్మణ సత్యాన్ని ద్రష్టగా ఉంటాడు, ఆ సత్యస్వరూపాన్ని నేను అని ఉంటాడు. అది ఉత్తమ శిష్యుడి లక్షణం. ఇంకా శాస్త్రం తప్ప మరేమీ కనపడదు ప్రపంచంలో, అన్నీ అనాత్మ మిథ్య, ఎందుకు వాటి కోసం నా సమయాన్ని వృధా చేసుకోవాలి నేను అని ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో చదువుతాడనమాట ఉత్తమ శిష్యుడు. మీలాంటి వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు కదా, సంవత్సరాల తరబడి వస్తున్నారు, గ్రహిస్తున్నారు, అట్లా ఉంటాడు ఉత్తమ శిష్యుడు. మధ్యమ శిష్యుడి లక్షణం ఏంటి, ఇంకా శిష్యుడికి విద్య చెప్పిన తర్వాత గురువు గారు దాంతో పని అయిపోయినట్లే, ఇంకా ఏదన్నా ఒకవేళ వినాలని అనిపించినా కూడా బోనస్ అన్నమాట, ఇంకా పొందేదంటూ ఏముండదు. జ్ఞానం తెలిసిన విషయాన్ని మళ్ళీ ఆస్వాదిస్తూ ఉంటాడు గురువుగారు చెప్తుంటే. టైం ఉన్నది కనుక ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఇంట్లో ఊరికే కూర్చునే కంటే వింటుంటాడు అంతే, కనుక క్రొత్తగా వినవలసినదంటూ ఏముండదు, పొందేదంటూ ఏముండదు, ఇంకా గురువుగారే ఆ శిష్యుడికి చెప్పవలసినదంటూ ఏముండదు, పూర్తి అయిపోయింది. కేనోపనిషత్తు స్టూడెంట్ లాగా మన్యే విదితం అన్నారు. అట్లా ఉంటాడు ఉత్తమ శిష్యుడు. మధ్యమ శిష్యుడికి ఏంటంటే ప్రాబ్లం, కొంతమంది ఉంటారు మధ్యమ శిష్యులు, వాళ్ళు ఎలా ఉంటారంటే గ్రహిస్తారు, రిసీవ్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకోలేరు, లోపల ఉండదు అది, ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలిపెడతారు. మధ్యమ శిష్యుడు మంచి గ్రహిస్తాడు కానీ రిటెన్షన్ ఉండదు, రిటెన్షన్ పవర్ ఉండదు, దాని మీద ఇంకా ఏం చెప్పారు గురువుగారు అంటే చెప్పులు వేసుకోగానే మర్చిపోతాడు. అటువంటి టైప్ అన్నమాట, రిటెన్షనే ఉండదు వాళ్ళకి లోపల. ఆ చింతన ఆలోచన చేయడానికి ఇంకా ఏం ఉండదు, స్టఫే ఉండదు. కారణం ఏమిటంటే ఇంకా శరీర అభిమానం, రాగ ద్వేష ఉంటాయి లోపల. మానసికంగా మనిషిలో ఇంకా పరిపక్వత రావాల్సి ఉన్నది. కనుక అతనికి ఏం చెప్తుందంటే శాస్త్రం, నిధిధ్యాసనం చెయ్యి అని సాధన చెప్తుంది. ఉత్తమ అధికారికి నిధిధ్యాసనమే అక్కర్లేదండి. ఉత్తమ అధికారి అయిన స్టూడెంట్కి గురువుగారు చెప్తుంటేనే పరమసత్యం అంతా బోధపడిపోతుంది, సందేహాలు ఉండవు, విపరీత భావన అంతకంటే ఉండదు. కనుక నిధిధ్యాసనమే అవసరం లేదు ఉత్తమ అధికారికి. కానీ మధ్యమ అధికారికి శాస్త్రం ఏం చెప్తుందంటే నిధిధ్యాసనం చెయ్యి. నువ్వు కర్మయోగం ఉపాసన యోగం చెయ్యక్కర్లేదు. ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఆ విన్నదాన్ని తిరిగి తిరిగి మననం చెయ్యాలి, ఆలోచించాలి. అహం బ్రహ్మాస్మి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, అహం శుద్ధ బుద్ధ ముక్త స్వరూప అని ఏదైతే గురువు చెప్పారో దాన్ని మరల మరల చింతన చేయాలి. నిధిధ్యాసనం అంటారు దాన్ని. అలా చేస్తే ఆ మధ్యమ శిష్యుడు ఉత్తమ శిష్యుడిగా మారుతాడు, విన్నదాన్ని జీవితంలోకి అన్వయించుకుంటాడు. ఆ విన్న సత్యాన్ని తాను సాక్షిగా చూస్తాడు, పరమసత్యం ఇది అని తెలుసుకుంటాడు. మూడో రకం స్టూడెంట్ ఉంటారండి అధమ శిష్యుడు. ఎవరంటే రిసీవ్ చేసుకోలేడు, గ్రహించలేడు శాస్త్రాన్ని. గ్రహించని వాడు ఏం రిటెన్షన్ చేసుకుంటాడు, మనసు లోపల ఏం పెట్టుకుంటాడు, ఏం ఉండదు. ఇంకప్పుడు ట్రాన్స్ఫర్మేషనే ఉండదు. అధమ శిష్యుడికి గ్రహించడం అనేదే కష్టం. ఫస్ట్ ఏమీ అర్థం కాదు పాపం. అందుకని ఉత్తమ శిష్యుడు అవ్వడానికి ఏ టైం పడుతుంది మనకు. ఉత్తమ శిష్యుడు కాకపోతే సపోజ్, అధమ శిష్యుడికి ఏమిటంటే జ్ఞాన యోగ్యత లేదు అని అర్థం. సాధన చతుష్టయ సంపత్తి, వివేకము లేదు, ఆత్మానాత్మ వివేకం లేదు, వైరాగ్యం అంతకంటే లేదు. వైరాగ్యం అంటే ఏం చెప్పాము తత్వబోధలో, ఇహ అమూత్ర ఫల భోగ విరాగ వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటుంది శాస్త్రం అంటే, నేను బ్రహ్మస్వరూపాన్ని ఇదంతా అనాత్మ అని వదిలిపెట్టడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో మనం అనుకునేటటువంటి ఆయన అంతా వైరాగ్యం అండి ఆయనకి అంటుంటారు, అది కాదు. ఇక్కడ అనాత్మ మీద వైరాగ్యం. సత్యం కానటువంటి మాయ అయినటువంటి నామరూపాల మీద అభిమానం ఎందుకుంటుంది, అది లేకపోవడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇంకా వస్తువుల మీద కోరిక లేదు, నాకు ఇంటి మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, అది కాదు వైరాగ్యం. నిజమైన వైరాగ్యం ధనం ఉన్నా వస్తువులు ఉన్నా ఏం వేసుకున్నా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా వేషం. అసలు వైరాగ్యం అభిమానం లేకుండా ఉండడమే వైరాగ్యం. వస్తువులు వదిలిపెట్టడం వైరాగ్యం కాదు, వస్తువులు ధరించినా కూడా వాటి మీద అభిమానం లేకుండా ఉండడమే వైరాగ్యం. ఎందుకంటే వస్తువులు ఇవాళ ధరిస్తావు ఇవాళ ధరించావు, రేపు మళ్ళీ వాటి మీద కోరిక వస్తుంది వైరాగ్యం లేకపోతే. అవి నాతో జనకుడు అంతే కదా, రాజ్యంలో ఉంటూనే ఎంత వైరాగ్యంతో ఉన్నాడు ఆయన. కనుక మన శాస్త్రం ఎప్పుడూ కూడా అన్ని వదిలిపెట్టి పో అని చెప్పదు. నువ్వు ఎక్కడున్నా ఏది ఉపయోగించుకున్నా అవన్నీ కూడా భగవంతుడివి, నావి కాదు. నేను వాటిని ఊరికనే తాత్కాలికంగా ఉపయోగించుకుంటున్నాను, అనే జ్ఞానం ఉండాలి. మనకేమిటి, కాస్త ఉపయోగించుకోగానే పుస్తకము, పెన్ను, ఇల్లు, కారు, వాటి మీద ఎంత మమకారం అంటే అంత మమకారం పెరుగుతుంది మనకి. కనుక అధమ అధికారికి వివేక వైరాగ్యాలలో లోపం ఉంటుంది, లేక అమానిత్వం అధంభిత్వం లేకపోవడం, లేక ఈ దైవీ సంపత్తు లేకపోవడం. అధికారిత్వం లేకపోవడమే అధమ శిష్యుడు గ్రహించలేకపోవడానికి కారణం. గ్రహించలేడు, రిటెన్షన్ చేసుకోలేడు, ట్రాన్స్ఫర్మేషన్ అంతకంటే ఉండదు. ఎలా ఉంటుంది? కనుక శాస్త్రానికి శాస్త్రంగా ఉంటుంది, ఇక ఈ మనిషికి మనిషి ఇట్లాగే ఉంటాడు. ఎంత విన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అంటారు. అట్లా కారణం ఏమిటంటే, నేను క్షేత్రజ్ఞుణ్ణి అని గ్రహించలేకపోయినాడు, నేను గుణాతీతుణ్ణి అని గ్రహించలేకపోయినాడు, నేను పురుషోత్తముడిని ఉత్తమ పురుషుణ్ణి అని గ్రహించలేకపోయినాడు. గురువు చెప్తూ ఉంటే ఏమిటో ఆ వాక్యాలు, ఏదో చెప్తున్నారులే పాపం అనుకుంటాడే తప్పితే, ఇంత విలువైన వాక్యాలు ఇంత వివరంగా చెప్తుంటే గురువు గారు ఎలా మిస్ అవుతాడు అంటే, ఎక్కడో యోగ్యత లోపం అన్నారు. కనుక కృష్ణ పరమాత్మ ఉత్తమ శిష్యుడికి టీచింగ్ అయిపోయిందండి. మధ్యమ శిష్యుడికి చెప్పి నువ్వు నిధిధ్యాసనం చెయ్యవయ్యా, క్షేత్రజ్ఞుణ్ణి నేను అని చెప్పి తెలుసుకో, గుణాతీతుణ్ణి ఆత్మని అని తెలుసుకో, ఇంటర్నలైజ్ చేసుకోవాలి, పురుషోత్తమాన్ని నేను అని గ్రహించన్నారు మధ్యమ శిష్యుడి నిధిధ్యాసనం చేయి. కానీ ఈ అధమ శిష్యుడు ఉన్నాడు చూశాడా, వీడికి కర్మయోగం ఉపాసనా యోగమే సాధన. దానికి కావలసినటువంటి ఈ యొక్క విలువలు దైవీ సంపత్. సాధన చతుష్టయ సంపత్తిలో మూడవది ఏమిటి, షట్క సంపత్తి అన్నారు. షట్క సంపత్తి సాధన చతుష్టయ సంపత్తిలో మూడవది వివేక వైరాగ్య శమదమాది షట్క. తర్వాత ఏంటి పదం, సంపత్తి. ఏమండి సంపత్తి అంటే ఏమిటో తెలుసా, ధనం. ఇంద్రియ నిగ్రహం ధనంతో సమానం అంట. మనోనిగ్రహం, దమ, శమ, ఆల్ నిజమైన సంపద. మనం ఎప్పుడన్నా అనుకున్నామా అది సంపద అని? మనకుండే బ్యాంక్ బ్యాలెన్స్ సంపద అనుకుంటాం, మన దగ్గర ఉండే ధనం సంపద అనుకుంటామే, కానీ నిజమైన సంపద మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. ఆరు చెప్పారు అక్కడ. శమదమ మనకు అసలు పేర్లే కష్టం, ఇంకా అవి ఉన్నాయా లేదా అని చెప్పి డౌట్ఫుల్గా ఉంటుంది. అట్లా ఉండకూడదు. మీరు కాదండి, అధమ అధికారులకి. మామూలుగా చాలామంది వింటుంటారు కానీ అందరికీ ఏమి శాస్త్రం అర్థం కాదు అంటే కారణం ఇది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, షట్క సంపత్తి. ఇది ధనం. ఈ నిజమైన ధనం లేకపోతే మనిషిలో ఆ శిష్యుడు అధమ శిష్యుడు అని అర్థం. అవి ఎలా పెంచుకోవాలి? మరి జ్ఞానం పొందాలి కదా. కనుక కృష్ణ పరమాత్మ సహాయం చేస్తాడు. 16వ అధ్యాయం చెప్పి దైవీ సంపత్తి అని చెప్పి ఆ సంపత్తిని కనుక పెంచుకుంటే అధమ అధికారి కూడా మధ్యమ అధికారి అయ్యి మధ్యమ అధికారత్వం నుంచి ఉత్తమ అధికారి అవుతాడు. అప్పుడు శాస్త్రాన్ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ భగవద్గీత అయిపోయింది, కానీ ఎంత అర్థమైంది అనేది ముఖ్యం. కనుక శిష్యుడిలో యోగ్యత ఉంటే ఉత్తమాధికారి, యోగ్యత ఉన్నది కానీ జీవితాల్లోకి మార్పు రాలేదు అంటే మధ్యమ అధికారి. మూడవ వాడు మధమాధికారికి వినడము చేత కాలేదు, ఇంకా దాన్ని గ్రహించడం చేత కానప్పుడు దాన్ని ఎట్లా మనసులో పెట్టుకుంటాడు? కనుక అటువంటి శిష్యులకు కూడా మళ్ళీ ఈ బోధన అనేది ఉపయోగపడాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ 16-17 అధ్యాయాలు చెప్పాడు. చూడండి ఎంత కరుణ భగవంతుడికి. ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా సరే ఆ శిష్యుడికి ఇది మళ్ళీ మళ్ళీ వినడానికి ఎక్కడ ఉన్నది లోపం, తనకెందుకు అర్థం కావడం లేదు అని తెలుసుకోవాలి కదా అని చెప్పి దైవాసురే సంపత్ విభాగ యోగాన్ని మొదలు పెడుతున్నారు. 13వ చాప్టర్లో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు 20 చెప్పారు అమానిత్వం అధంభిత్వం అని. అదేవిధంగా ఇక్కడ 16వ అధ్యాయంలో 3-4 శ్లోకాల్లో చెప్పేస్తారు, ఫస్ట్లోనే మొత్తం అయిపోతాయి. ఆ 26 3 శ్లోకాల్లో చెప్తారు. 26 దైవీ సంపత్తులని 3 శ్లోకాల్లో చెప్పేస్తారు. తర్వాత అంతా ఆసురీ సంపత్తి. 4వ శ్లోకం నుంచి ఆసురీ సంపత్తి. ఏమండి 3 శ్లోకాల్లో దైవీ సంపత్తు, 4వ శ్లోకం నుంచి అన్ని శ్లోకాలు ఆసురీ సంపత్తి అన్నారు. అవును నాయన, ఆయన ఆసురీ సంపత్తి ఎందుకు చెప్పడం, దైవీ సంపత్తి చెప్తే సరిపోతుంది కదా అని. అంటే మనలో ఏమున్నాయో ఉండకూడని ఏమున్నాయో చూసుకోవాలి కదా, అందుకని అది చెప్తారు. అంతేకాదు దైవీ సంపత్తు అనేది పెంచుకోవడానికి చెప్తారు, ఆసురీ సంపత్తు దాన్ని మనం నిరాకరించడం కోసం చెప్తారు, అవాయిడ్ చేయాలి. ఇవి ఆసురీ సంపత్తు అంటే ఆసురీ గుణాలు, ఈ గుణాలని వదిలిపెట్టాలి, దైవీ సంపత్తిని పెంచుకోవాలి, వాటితో కూడి ఉండాలి, వీటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం కోసం తెలుసుకోవాలి, అంటే చేర్చుకోవడం కోసం, వాటిని పెంచుకోవడం కోసం వీటిని తెలుసుకోవాలి, దైవీ సంపత్తిని అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు. 1వ శ్లోకం చదువుతాం. అథ షోడశోధ్యాయ శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగౌ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అభయం మొదటి దైవీ సంపత్, మొత్తం 6 నెంబర్లు వేసుకుంటూ రండి. మొదటిది అభయం అన్నారు. అభయం అంటే మనకు తెలుసు, ఇప్పుడే చదివాం బృహదారణ్యకంలో, అభవై అభయం వై ప్రాప్తా అసి అన్నారు. చూసారా కనెక్షన్, ఉపనిషత్తుకి భగవద్గీతకి కరెక్ట్గా అదే రోజు వస్తుంది, రావడం కూడా పెద్ద గ్యాప్ లేకుండా, ఎందుకంటే మర్చిపోతామని. అది కరుణ భగవంతుడికి మన మీద. ఎక్కువగా భగవంతుడి కరుణ ఎక్కువగా ఉంటూ ఫ్లో అవుతుంటే ఇట్లా ఉంటుందన్నమాట విషయం. మళ్ళీ ఒక వారం నెక్స్ట్ వీక్ అయితే మర్చిపోతాం అభయం అనేది. ఇప్పుడే చదివాం బృహదారణ్యక ఉపనిషత్తు క్లాసులో, ఇక్కడ అభయం అని వచ్చింది. అభయం అంటే భయం లేకుండా ఉండడం అన్నాం, ఫియర్లెస్నెస్. ఈ ఫియర్లెస్నెస్ అనేటువంటిది, భయం లేకుండా ఉండడం అనేది అభ్యాసం చేస్తే అభయస్వరూపమైన ఆత్మని పొందుతావు. అందుకని భయం అనేది మనిషికి సహజం అండి, న్యాచురల్ ఇంట్రెన్సిక్, చాలా సహజం. భయం ఉండడం తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే భయం అనేది ఒక న్యాచురల్ హెల్దీ మెకానిజం ఇన్ ద బాడీ. భయం ఉంటేనే కదా నీకు రక్షణ ఉంటుంది, ప్రాణరక్షణ. పామును చూసినా తేలు చూసినా భయం లేదనుకోండి, అవి కరుస్తాయి నిన్ను వచ్చి, అపాయం, డేంజర్. కనుక భయం ఉండాలి మనిషికి. భయం ఉంటేనే ప్రాణరక్షణ చేసుకోగలుగుతాడు. పైనుంచి కొమ్మ పడుతోంది, నాకేం భయం లేదని నడిచిపోతే ఏమవుతుంది, తలకే దెబ్బ తగులుతుంది, ప్రాణ అపాయం జరుగుతుంది. కనుక అయ్యో అది పడుతుందో పడుతుంది భయం ఉండాలా లేదా. కనుక భయం అనేది సహజంగానే భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ పెట్టాడు, మనిషికే కాదు అన్ని జీవరాశుల్లోనూ ఉంటుంది భయం. ప్రతి ప్రాణిలో చూడండి భయం ఉంటుంది, ఉన్నదా లేదా, ప్రతి ప్రాణిలో భయం ఉంటుంది. కనుక భయం అనేటువంటిది ఈశ్వర విభూతి, భయం ఉండడంలో తప్పు లేదు. దేని గురించి భయం ఉండాలి, దేన్ని గురించి భయం ఉండకూడదు, అక్కడ విచక్షణ. మనకు మనం భయపడకూడని దాని గురించి భయపడతాం, భయపడవలసిన విషయాల గురించి భయపడం, అధార్మికమైన పనులు చేయడానికి భయపడాలి. ధర్మం కానటువంటి విషయాలను ఆచరించడానికి భయపడాలి, భగవంతుడికి భయపడాలి, తల్లిదండ్రులకి భయపడాలి. కనుక ప్రాణహాని జరుగుతున్నప్పుడు భయపడాలి, ఇదంతా సహజం. కానీ మానవులు దేనికి భయపడతారు అంటే, భయపడని అవసరం లేని దానికి భయపడతారు. దిగులు, చింత, బాధ, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ లోపల ఉండేటప్పుడు భయం వస్తుంది, అది అనారోగ్యకరమైన భయం. ఊహించుకోవడం, ఫ్యూచర్ని గురించి ఊహించుకోవడం, శరీరం ఏమైపోతుందో, ఏం రోగం వస్తుందో, ఎట్లా ఉంటుందో, నా వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందో, ఈ భయం ఉంది చూసారా, ఇది అనవసరమైన భయం. అవసరం లేని భయాన్ని మనం ఎక్కువగా పెంచుకుంటుంటాం, నార్మల్గా ఉన్న భయం, ఈ భయాన్ని మనకు తెలియదు, అసలు డిఫరెన్సే తెలియదు చాలామందికి. ఏమిటో నాకు చాలా భయం భయంగా ఉంటుంది అంటున్నారు. భయంగా ఉండడం సహజం, అది భయం లేకపోవడం ఏముంటుంది. చాలామంది అంటారు నాకు బల్లి అంటే భయం లేదండి, పులి అంటే భయం లేదండి, ఏనుగన్నా కూడా భయం లేదు, కానీ నా ఫ్యూచర్ గురించి భయపడతానండి అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది. నా భవిష్యత్తు గురించి భయపడతానంటే అండి, అసలు ఆ భయం వదిలిపెట్టుకో, ఏనుగును చూస్తే భయపడాలి, వాడెవడో పిచ్చివాడు పాపం, ఏనుగు వస్తూ ఉంటే ఎదురుగపోయినాడు చూసారా, ఏనుగే, ఏనుగు ఛార్జ్ చేస్తూ ఉంటే వీడు ఎదురుగపోయి కూర్చున్నాడు. ఏనుగు జరిగింది, ఒకసారి పులి కూడా, ఈ మధ్య పులి కూడా జరిగింది కదా. అట్లా భయం లేదంటే ఏమిటి అర్థమైందా ఇప్పుడు, పులిని చూసి భయపడకపోతే, ఏనుగుని చూసి భయపడకపోతే ఏమిటి అర్థం, ఆఫ్ అని అర్థం. మైండ్ సరిగ్గా లేదని అర్థమైపోయిన తర్వాత చెప్పారు వాడికి మైండ్ సరిగ్గా లేదని, ఆ టైంలో భయపడాలి. కానీ మనుషులకు దేని గురించి భయం ఉన్నది, నేనేమైపోతాను, నాకేమవుతుందో, మా వాళ్ళకేమవుతుందో, నా భవిష్యత్తు ఎట్లుంటుందో, ఇట్లాంటి దానికి భయపడుతుంటే శాస్త్రం అంటుంది దానికి భయపడకూడదు, ఆ భయం భ్రమ వలన వచ్చిన భయం, ఈ భయం సహజ భయం. భయం గురించి మాట్లాడచ్చు, అందుకే నేను ఒక టాక్ ఇచ్చాను గురు పూజ అప్పుడు అనుకుంటా, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ టాక్ వెబ్సైట్లో ఉంది, ఇప్పుడు కూడా వినండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. కనుక సహజమైన భయాన్ని దూషించకూడదు, అనవసరమైన భయాన్ని మనం పెంచుకోవడం అది భ్రాంతి వలన కలిగే భయం. మనలో కామక్రోధాలు, రాగద్వేషాలు ఉన్నప్పుడు కలిగే భయం. కనుక అటువంటి భయం లేకుండా ఉండేట్లుగా చూసుకో ఆ భయం అన్నారు. అది దైవీ సంపత్తి నెంబర్ 1. అర్థమైందా. తర్వాత సత్వ సంశుద్ధి 2. అందుకే శాస్త్రంలో కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్ అంటుంది. ధీరః అంటే భయరహితుడు అని అర్థం. ఏమైనా సరే భవిష్యత్తు రాబోయే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధం. అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే మెచ్యూరిటీ అంటే ఏమిటో తెలుసా అండి? ఎనీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్, ఐ డోంట్ బాదర్, అది రెడీనెస్. భవత్ భవ్యం అన్నారు, కర్మానుసారం జరగవలసినవి జరగని, వాట్ ఈస్ దేర్. కనుక ఆస్పిషస్, ఇనాస్పిషస్, మంచిది చెడు అనేటటువంటివి లేవు అసలు. మనం కల్పించుకున్నవి ఇవన్నీ కూడా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ రియల్లీ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ అంటున్నారు. అందుకే అట్లయినా మనకు బుద్ధి రాదు అన్నా కూడా విలుపు మూమెంట్గా చెప్తాం ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. యద్యద్ భవతు భవ్యం భగవన్ పూర్వకర్మానురూపం అన్నారు. అసలు జరగవలసినది ఏదో ఆల్రెడీ డిటర్మిన్డ్. అసోసియేషన్ ఆఫ్ పీపుల్, డిసోసియేషన్ ఆఫ్ పీపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మిన్డ్. జస్ట్ వాచ్, అది మెచ్యూరిటీ. అంటే చాలా కష్టం, చెప్పడం చాలా ఈజీ, కానీ అది కనుక మనం యాక్సెప్ట్ చేసామంటే యు ఆర్ దట్ నో జితః, కాంకర్డ్ పర్సన్ అని అర్థం. సాధించవలసిన దాన్ని సాధించావు అని అర్థం. అటువంటి మనస్థితి వచ్చిందంటే సో వాట్, సో వాట్ అన్నారు. ఎనీథింగ్, ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మనిషి కానీ, ఏది కూడా మనకు దగ్గరికి వచ్చినా సరే దూరం వెళ్ళినా సరే అన్నీ కూడా యాక్సెప్టబుల్. ఎప్పుడు వస్తుందంటే అది ఇష్టాయిష్టాలు లేనప్పుడు వస్తుంది, రాగద్వేషం లేనప్పుడే అది పొందగలుగుతాం. అప్పుడున్న సుఖం ఉంటుంది చూడండి, దాంట్లో ఉండే రిలాక్సేషను, దాంట్లో ఉండే ఆనందం వాళ్ళకే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. దర్శనం ఇంక వాడికి నెక్స్ట్ మినిట్ గురించి భయం ఉంటుందా? ఎందుకంటే ఈశ్వర భక్తి ఉన్నదనుకోండి, పరమాత్ముడు ఆయన నన్ను చూసుకుంటున్నాడు, వై హ్యావ్ టు వర్రీ. ఆయన నా కర్మఫలాన్ని ఇస్తున్నప్పుడు హీ నోస్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మీ. ఈవెన్ వాట్ ఐ ఫీల్ బిట్టర్ అని అనుకున్నది కూడా అందులో కూడా ఏదో ఔషధం ఉన్నది. వేపమందు మంచిదే చెడా, కాకరకాయ మంచిదే చెడా, చేదుగా ఉంటుంది ఒంటికి చాలా. ఇవైతే చెప్తాం, మరి చేదు అనుభవం, చేదు అనుభవంలో ఒక తీపి బోధ ఉన్నది. అది గ్రహించిన రోజు మనకు నెక్స్ట్ మూమెంట్ ఏముంటుందా ఎట్లానే దిగులు ఉండదు. ఇంకా వాడికంటే రిలాక్స్గా ఉండి వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో చెప్పండి? అలా ఉండగలగడమే నిజమైనటువంటి ధీరః అని అర్థం. కశ్చిత్ ధీరః, హీ విల్ టేక్ కేర్ ఆఫ్, నేనెందుకు వర్రీ అవ్వాలి, వాట్ ఎవర్ కమ్స్, ఏదైనా జరిగితే ఆయన చూసుకుంటాడు, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. డూ యువర్ బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నారు, చూసారా? డూ యువర్ బెస్ట్, ప్రిపేర్ ఫర్ వర్స్ట్, ఏమిటి దాని అర్థం? అవన్నీ వేదాల్లో చెప్పబడినవి, కొత్తగా ఇంగ్లీష్లో ఏమీ రాలేదు. నువ్వు చేయగలిగినంతవరకు చెయ్యి, రెస్ట్ది ఆయన వదిలిపెట్టేస్తే జరగవలసింది జరుగుతుంది. ఇది 10-10 సార్లు చెప్పంగా చెప్పంగా నోట్లు అనుకుంటూ ఉంటే మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తాం, అవునా? 100 సార్లు అనుకుంటే కనీసం కొద్దిసార్లు అయినా ప్రాక్టీస్ చేస్తాం. ఇంత చెప్పుకున్నాను కదా, ఇంత అనుకున్నాను కదా, ఇంత ఆలోచించాను కదా అని చెప్పి కొంచెం మనస్సు దాన్ని పట్టుకుంటుంది కాసేపు. అర్థమైందా? అది భయం లేకుండా ఉండడం అంటే సత్వ సంశుద్ధి అన్నారు. తర్వాత మానసికమైనటువంటి శుద్ధత, సత్వ సంశుద్ధి, ఎటువంటి కల్మషం లేనటువంటి మనస వాచ కర్మణ శుద్ధిగా ఉండాలి. మన మాటలు, మన చేతలు, మన ఆలోచనలు, మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మన, మాట్లాడే మాట, చేసే పని, చేసే ఆలోచన అలైన్మెంట్ ఉండాలి. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్ దురాత్మనః అన్నారు. చెడు మనస్సు గల వాళ్ళకి చెప్పేదొకటి, చేసేదొకటి, ఆలోచించేది మరొకటి. సత్వ సంశుద్ధి, మెంటల్ ప్యూరిటీ అంటే శుద్ధ భావంతో వ్యవహారం చేయడం. మనం వ్యవహారం చేసేటప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా అవతల వాళ్ళ మీద లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం, పైకి మాట్లాడేది లోపల వేరుగా ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది, పనులు వేరుగా ఉంటాయి, అది చాలా అనారోగ్యకరమైన ప్రవర్తన. అది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము అని అర్థం. మన మనస్సే మనల్ని మోసం చేస్తుంది. అందుకని పూజ్య స్వామీజీ గారు, దయానంద సరస్వతి గారు అంటుంటారు, ప్రాబ్లమ్ ఈజ్ యూ, సొల్యూషన్ ఈజ్ యూ. నీ మనస్సే నీ దుఃఖానికి కారణం, నీ మనస్సే నీ సుఖానికి కారణం. ఇది కృష్ణ పరమాత్మ లాంగ్వేజ్లో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, నీ మనస్సు ద్వారా నీ మనస్సుని ఉద్ధరించుకో అని అన్నారు. కనుక మనస్సు అప్పుడప్పుడు డీలా పడిపోతూ ఉంటుంది, డిప్రెషన్ వస్తుంది, చాలా నెగిటివ్గా వస్తుంటే ఆలోచనలు ఏమిటి ఇట్లా వస్తున్నాయి ఇవాడు అనుకుంటాం. ఆ మనస్సుని అలా వాచ్ చేయగలగాలి, దాంతో పరిగెత్తకూడదు. మనస్సుని థర్డ్ పర్సన్గా దాన్ని చూస్తూ ఉండాలి. ఏమిటి వేళ తోక ఆడిస్తున్నావు, ఏమిటి వేళ మరి ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి మన మనస్సునే మనం కమాండ్ చేయగలగాలి. చేసి దాన్ని బుజ్జగించి దానికి మంచి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించాలి. రౌత్ ఏం చేస్తాడు, గుర్రం నడిపేవాడు, అది వినదు చెప్పిన మాట, దాన్ని బుజ్జగిస్తాడు, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పి చేస్తాడు. అట్లాగే మన మనస్సు కూడా అంతే, జాగ్రత్తగా దాన్ని సన్మార్గంలోకి తీసుకురావడానికి దైవీ సంపత్తి. తర్వాత సత్వ సంశుద్ధి రెండవది. మూడవది జ్ఞానయోగ వ్యవస్థితి. ఇక్కడ జ్ఞానం అని అంటే శాస్త్రత ఆచార్యత చ ఆత్మని పదా ఆత్మాది పదార్థ జ్ఞానం అంటే గురువు ద్వారా శాస్త్ర విషయాన్ని, ఆత్మ విషయాన్ని, అనాత్మ విషయాలని కరెక్ట్గా తెలుసుకోవడం జ్ఞానయోగ అన్న. ఇక్కడ యోగ అంటే ఇంద్రియాల ఉపసంహరణ చేసిన తరువాత గురుముఖంగా శాస్త్రముఖంగా ఆత్మవిద్యని పొందడం అని అర్థం. అది దైవీ సంపత్తి. అందుకని క్లాసుకు రావడం దైవీ సంపత్తి. జ్ఞానయోగ వ్యవస్థితి హియర్, అవునా కాదా? జ్ఞానయోగమే కదా మాట్లాడుతున్నాం, ఆత్మ గురించే కదా వింటున్నాం. కనుక ఎంత ప్రాధాన్యత ఇస్తే క్లాసుకి అంతగా మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. టాప్ ప్రయారిటీ ఏది మనకు ముఖ్యం అన్నారు. నాకు వేదాంతం, గురువు, వాక్యం ముఖ్యం అని అన్నాం అనుకోండి, అంతే అయిపోయింది, నో డిస్కషన్ ఫర్దర్. మిగతా అవన్నీ సెకండరీ అన్నారు. అంటే అప్పటికే మనకు శాంక్షన్ అయిపోయినట్లే. ఏమిటి, శాంతి సుఖం ఆల్రెడీ బుక్డ్ అని అర్థం. అలా చూజ్ చేసుకోగలిగితే 600 అయినా 106 అయినా ఎవరు నన్ను ఈ సాధన నుంచి ఆపలేరు. ఎందుకని, ఇదే చేయవలసిన సాధన, ఇదే ప్రాధాన్యత, ముఖ్యం. మిగతా పనులన్నీ అవుతాయి, అయినప్పుడు అవుతాయి, ఇది అయిన తర్వాత అవి చూసుకుంటాం. అలా ఉండగలగాలి, అటువంటి దృఢత ఉండాలి. ఆ జ్ఞానయోగం అంటే శాస్త్ర అర్థాన్ని తెలుసుకోవడం, పదపదానికి అర్థాన్ని తెలుసుకోవడం. చాంటింగ్ ఈత చిత్తశుద్ధి కోసం కాసేపు చేస్తాం. స్వాధ్యాయ అంటున్నారు. ఇంకొకటి స్వాధ్యాయ అని తర్వాత వస్తుంది, అది పారాయణం. శబ్ద ప్రధానం, జ్ఞానయోగ అర్థప్రధానం. అందుకని భగవద్గీత 6 సంవత్సరాలు పడుతుంది మనకు పూర్తి చేయడానికి. ఒక్క పదానికి పదపదానికి దాని యొక్క లోతు అర్థాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం చూసారా? ఈజీ కాదు. అర్థప్రధానం జ్ఞానయోగ వ్యవస్థితి. వ్యవస్థితి అంటే తన్నిష్ట అని అర్థం. దాని యందు నిష్ట కలిగి ఉండడం, గురువు వాక్యమునందు శాస్త్రవాక్యమునందు నిష్ట కలిగి ఉండడం, శ్రద్ధ కలిగి ఉండడం, భక్తి కలిగి ఉండడం. గురు వేదాంత వాక్యేషు విశ్వాసంతో ఉన్నప్పుడే నిష్ట అంటారు. వ్యవస్థితి, మనసు ఎప్పుడు అందులోనే తిరుగుతూ ఉండాలి. గురువుగారు చెప్పిన వాక్యాలే మనసులో రింగ్ రింగ్ అంటుండాలి. 3 అయిపోయింది. తర్వాత 4 దానం. యథాశక్తి స విభాగ, మనకు ఉన్నదాన్ని యథాశక్తి ఏది ఉంటే అది, ధనం, వస్త్రం, అన్నం, అన్నాన్ని దానం చేయడం. అట్లా జలదానం, అన్నదానం, గోదానం, భూదానం, వర్ణ స్వర్ణదానం, సో మెనీ దానాలు ఉన్నాయి, ఎన్నో దానాలు ఉన్నాయి. నాకు గనక దైవీ సంపత్తి పెరగాలి అంటే దానం చేయడం నేర్చుకోవాలి ముందు. మనం సంపాదించిన దాంట్లో మనకున్న దాంట్లో కొంత ఇతరులకు ఇవ్వడం, అవసరమైన వాళ్ళకి దానం చేయాలి. తైత్రీయ ఉపనిషత్తులో చూసాం దానం చెయ్యమని చెప్తుంది ఉపనిషత్తే. శ్రీయాదేయం భియాదేయం సంవిధాదేయం. ఇచ్చేటప్పుడు వినయంతో ఇవ్వు, చాలా ఎక్కువగా ఇవ్వు, అంటే దానికి డబుల్ వచ్చేస్తుందండి. మనం ఇస్తూ ఉంటే అదే వస్తుంది, వస్తుందనే దృష్టితో ఇవ్వకూడదు. ఇవ్వడం అనేది నా కర్తవ్యం అని ఇవ్వాలి. గుడికి వెళితే ఒక హరికథ చెప్పి ఆయన ఉండేవాడు మాకు చిన్నప్పుడు. దక్షిణ వేయండి అందరు ప్లేట్లో, కానీ శబ్దం రాకుండా వేయండి అనేవాడు. కానుక కానుక అంటారు కదా, కానుక అంటే మామూలుగా 1/2 రూపాయి బిళ్ళలు ఉంటాయి, అవి వేస్తారు అందరు. కానుక అంటే గుళ్ళల్లో కూడా చూడండి, అందరు రూపాయి బిళ్ళలు వేస్తారు. కానుక అనగానే రూపాయి బిళ్ళలు అనుకుంటారు వాళ్ళు. ఆ హరికథ చెప్పి ఆయన భాగవతారు కూడా చాలా తెలియగలవారు. ఆయన అంటారు శబ్దం రాకుండా వేయండి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? 10 రూపాయలు నోట్లు వేయండి అని అర్థం. 10 పైసలు 20 పైసలు అట్లా వేయకుండా పావలా బిళ్ళలు ఉండేవి అప్పుడు ఆ రోజుల్లో నాణ్యాలు, అట్లా వేయకండి, కొంచెం ఎక్కువగా వేయండి అని అర్థం. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే వాళ్ళ కోసం కాదు, ప్రజలలో దాన గుణాన్ని పెంచడం కోసం. అందుకని గురుదక్షిణ బాక్స్ పెట్టేది దక్షిణ వేయమని అడగమని కాదు ఇక్కడ అర్థం. దాన గుణాన్ని పెంచడం కోసం అది ఒక ప్రక్రియ. వేస్తావో వెయ్యవో అది నీ ఇష్టం, తర్వాత సంగతి. కనుక ఇవ్వాలి అనేటటువంటి గుణమే దైవీ సంపత్తి అన్నారు. ధనమే కావచ్చు, నీ దగ్గర ఏది ఫ్రీగా నీకు దొరికితే అది ఇవ్వు. ఇప్పుడు నీ ఇంట్లో బాగా పండుతున్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఇవ్వు అందరికీ. విద్య ఉన్నది నీ దగ్గర, ఆ విద్యను ఇవ్వు అందరికీ, దానం చెయ్యి. ఏమీ చేయలేకపోతే మంచి అవతల వాళ్ళు చెప్పేదన్నా కాస్త విను, అది కూడా దానం చెవు దానం చేయి. చెవు దానం అంటే ఏమిటి? అవతల వాళ్ళు ఏదో వచ్చి బాధ చెప్పుకుంటున్నప్పుడు కాస్త విను, ఏమిటి నష్టం? అది కూడా దానమే కదా. అది కూడా చేయలేనంటే మరీ మోసం కదా. మంచి మాట కూడా దానం, ఎంకరేజింగ్ వర్డ్స్ అంటారు చూసారా, ఉత్సాహపరిచే మాటలు మాట్లాడటం కూడా దానమే. దానం అంటే ధనమే కాదు, దానం. ఒక మంచి చిరునవ్వు కూడా దానమే. అవతల వాళ్ళని చూసి కాస్త నవ్వితే ఏమవుతుంది? కొంతమంది అస్సలు నవ్వరు, ఎప్పుడు నవ్వక్కర్లేదు. ఆ చిరునవ్వు కూడా నువ్వు మంచి పాజిటివ్ వైబ్రేషన్ని పెంచుతున్నట్లు వాతావరణంలో. ఆ చిరునవ్వు ఉంటే, మనసు ఆహ్లాదంగా ఉంటే అది దానంతో సమానం. కనుక ఇచ్చేవాడిగా ఉండేప్పుడు తీసుకునేవాడిగా ఉండకూడదు. తీసుకునేవాడి చెయ్యి ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. మన వాడిని అంటుంటారు, వాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించడండి అంటే ఏమిటంటే, ఈ ఎంగిలి కూడా పడి దాన్ని తింటుందేమో అని భయం వాడికి. అంతటి పిసినారికి ఇట్లా చెప్పేవాడు ఆ రోజుల్లో. కనుక భగవంతుడు కూడా ఆ దానం చేసే వ్యక్తికి ఎక్కువ ఇస్తుంటాడట. ఆయన చూస్తాడు వీడు ఎంత పిసినారి కథ చెప్పేవాడు కదా చిన్నప్పుడు, అన్నీ దాచిపెట్టి దాచిపెట్టి. కొంతమంది వాళ్ళు తినరు, వాళ్ళు సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపడనివ్వరు, అట్లా ఉంటారు కొంతమంది. కనుక మనం బ్రతికి ఉండగానే దానం చేయడం అలవాటు, చిన్నప్పటి నుంచే అలవాటైతే అది ఒక సద్గుణంగా మారి ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది, అది అధికారిత్వాన్ని ఇస్తుంది, యోగ్యతని. నాలుగవది దమః. ఐదు, దమ అంటే ఇంద్రియ నిగ్రహం, బాహ్య ఇంద్రియ నిగ్రహము. దమః ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకోవటం. కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ కూడా, ఏవి కూడా అనవసరంగా వాటిని ఉపయోగించకూడదు. కాళ్ళు చేతులు ఏవి కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలన్నమాట. అన్నీ కూడా మితంగా ఉపయోగించాలి. ఏది అతిగా ఉపయోగించినా కూడా వ్యక్తి దెబ్బతింటాడు, పర్సనాలిటీ దెబ్బతింటుంది. అతిగా సినిమాలు చూసినా, అతిగా ఫోన్ చూసినా, అతిగా మాట్లాడినా, అతిగా విన్నా, అతిగా తిన్నా, ఏది చేసినా సరే, ఏ ఇంద్రియమైనా సరే దానికి శరీరానికి హాని చేస్తుంది. అందుకని మన వాళ్ళు చిన్నప్పుడు మితం 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 అని మాట్లాడేవాళ్ళు, అన్నిటికీ మితంగా ఉండి, అన్నిట్లో మితంగా ఉండన్నారు. అందుకని మితంగా ఉంటే ఎప్పుడు క్షేమం మనిషికి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా ఏది అతిగా చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు, అతిగా తినకూడదు, అతిగా చూడకూడదు, అతిగా నిద్రపోకూడదు, అతిగా నడవకూడదు, అతిగా పడుకోకూడదు. ఏమిటండి అతిగా అతిగా అంటారు, అన్నీ ఏది అతిగా చేయకూడదు అంటారు. అందుకని కృష్ణ పరమాత్మ ఒక్క పదం యూజ్ చేస్తారు 17వ అధ్యాయంలో, యుక్త అంటారు. యుక్త ఆహార, యుక్త విహార, యుక్త చేష్ట, యుక్త కర్మ అన్నాడు. మోడరేట్. కానీ మనిషి ఒక్కొక్కసారి బలహీనుడైపోయి ఏదో ఒక దానికి బలహీనుడవుతాడు మనిషి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత. వాటి మంచిగా అనిపిస్తాయి. కొంతమందికి పేపర్ ఎడిక్షను, కొంతమందికి కాఫీ ఎడిక్షను, కొంతమందికి సినిమా ఎడిక్షను, కొంతమందికి సీరియల్ ఎడిక్షను. ఏదైతే ఉందండి ఎడిక్షన్ కావడానికి, బానిస అవ్వడానికి ఏదైనా ఒకటి కారణం ఉంటుంది మనిషి. అందువల్ల మనిషిలో ఒక దృఢచిత్తత పోతుంది, మనస్సు బలహీనపడుతుంది. అటువంటి వ్యక్తి ఏది సాధించలేడు. నేను చిన్నప్పటి నుంచి వింటుండేదాన్ని, స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ లైఫ్ విల్ లీడ్ టు సెల్ఫ్ రియలైజేషన్ అని వినేదాన్ని చిన్నప్పటి నుంచి. స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ లైఫ్ విల్ లీడ్ టు సెల్ఫ్ రియలైజేషన్. డిసిప్లిన్డ్ లైఫ్ కావాలి మనిషి. క్రమశిక్షణ అంటారు చూసారా, ఆ క్రమశిక్షణలోనే ఒక భాగం ఇంత దమః అన్నారు. తర్వాత యజ్ఞః. యజ్ఞః అనేది అగ్నిహోత్రం, సంధ్యావందనం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి కాకుండా పంచమహాయజ్ఞాలు, దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం ఇట్లాంటివన్నీ. యజ్ఞ పంచమహాయజ్ఞాలు చేయడం, దేవయజ్ఞాది రూప కర్మ, పూజ, ప్రార్థన, జప, తప ఇట్లాంటివన్నీ కూడా యజ్ఞంతో సమానం. అవతల మనుషులకు సహాయం చేయడం కూడా మనుష్య యజ్ఞం. జీవరాశులకు సహాయం చేయడం, ఆహారం ఇవ్వటం భూత యజ్ఞం. కనుక అవన్నీ చేయడం వలన మనకు ఏమొస్తుంది? జ్ఞాన యోగ్యత వస్తుంది. తర్వాత స్వాధ్యాయ అన్నారు. స్వాధ్యాయ అంటే ఇక్కడ వేద పారాయణం, లే సూక్త పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, లేక వెంకటేశ్వర సుప్రభాత పారాయణం, ఏదో ఒకటి చాంటింగ్, శబ్ద ప్రధానం. ఇక్కడ అర్థం గురించి పెద్దగా ఉండదు మనకు, ఓన్లీ శబ్దం చెప్తూ ఉండడమే పారాయణం అంటారు. అర్థాన్ని తెలుసుకొని చదివేది విచార. మనం ఇక్కడ ఏం చేస్తామంటే పారాయణం చేయం, విచారం చేస్తాం క్లాసులో, అర్థాన్ని తెలుసుకుంటున్నాం మనం. డిఫరెన్స్ తెలిసిందా? జ్ఞానయోగం వ్యవస్థితి అనేది విచార, అర్థప్రధానం. స్వాధ్యాయం అనేది శబ్ద ప్రధానం. ఇదే భగవద్గీత మంత్రాలు చదువు శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది స్వాధ్యాయం. రోజు కొంచెంసేపు పారాయణం చేయడం, ఏదో ఒక ఉపనిషత్తో, పురాణము, రామాయణము, హనుమాన్ చాలీస, లేక ఎనీ స్తోత్రం, స్తోత్రమాల ఉన్నది కదా, అన్ని స్తోత్రాలు ఉన్నాయి, అవన్నీ శబ్దం ప్రధానంగా చేస్తే స్వాధ్యాయం. తర్వాత తపః, తపస్సు అంటే నాకు ఇష్టమైన దాన్ని, బాగా ఇష్టపడేదాన్ని ఒకరోజు వదిలిపెట్టాలి. దాన్ని విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అంటారు. తపస్సు అంటే నా అంతటా నేనే డెలిబరేట్గా ఒక వస్తువుని వదిలిపెట్టాలి. ఉప్పు లేకపోతే తినలేడు అనుకోండి, కొంతమందికి ఉప్పు బాగా ఉంటే తింటారు, ఒకరోజు ఏం చేయాలి, అస్సలు ఉప్పు లేకుండా తినాలి, అట్లా ఉండాలి. కాఫీ లేకపోతే ఉండలేనండి అంటాడు, ఒకరోజు కాఫీ లేకుండా ఉండు, ఏమవుతుంది చూడు, అది తపస్సు. ఏమండి ఇంకేదన్నా చెప్పండి, నేను వదిలిపెడతాను, కాఫీ మాత్రం అడక్కండి అన్నాడు. అప్పుడు శాస్త్రం ఏముంటుందంటే, నీకు ఏది ఇష్టమో అది వదిలిపెట్టి అంటుంది. వీళ్ళందరూ కాశీకి పోయి ఏం వదిలిపెడతారు తెలుసా, కాకరకాయ వదిలిపెడతారు, ఏది ఇష్టం లేదో అది వదిలిపెడతారు అందరూ. ఏ పండు ఎక్కువ ఇష్టం లేదో, ఏది తినకూడదు అని చెప్తారో డాక్టర్ గారు, అది వదిలిపెట్టి వస్తారు. డాక్టర్ గారు తినవాక తినవాక అన్నారు కదా, అది వదిలిపెట్టి వస్తారు. అట్లా కాదు నాయన, తపస్సు అంటే డెలిబరేట్గా నీ అంతటా నీవే దాన్ని. అందుకనే ఉపవాసం చేసేటప్పుడు, ఫాస్టింగ్ అప్పుడు ఉప్పు లేకుండా తినడం, మౌనంగా ఉండడం ఒక తపస్సు. ఒకరోజు మాట్లాడకుండా ఉండి ఏమవుతుంది, ఫోన్, సెల్ ఫోన్ లేకుండా ఉండాలి ఒకరోజు. ఎస్ఎంఎస్లు చూడకూడదు, వాట్సాప్ చూడకూడదు, ఏం చూడకూడదు అసలు. లేకపోతే ఇంకొక తపస్సు, టీవీ చూడకూడదు. ఈరోజు అసలు టీవీ స్విచ్ ఆన్ చేయను అని తపస్సు ఉండాలి. అలా చేయడం అలవాటైతే మనిషికి జ్ఞాన యోగ్యతకి మార్గం ఏర్పడుతుంది. ఎవరికి, అధమ అధికారులకి. ఉత్తమ అధికారికి ఏమీ అక్కర్లేదు, అన్నీ రెడీ అయిపోయి ఆయనకి పూర్తి అయిపోయింది. మధ్యమ అధికారికి కర్మయోగం ఉపాసన అక్కర్లేదు, ఆయన ప్రాబ్లం రాగద్వేషాలు. అందుకని శాస్త్రాన్ని నిధిధ్యాసనం చేయాలి. క్షేత్రజ్ఞుడు అంటే విన్నాడు కానీ క్షేత్రజ్ఞుడు నేనని చెప్పలేకపోతున్నాడు మధ్యమ అధికారి. గుణాతీతుడిని గురించి విన్నాడు కానీ గుణాతీతుడిని నేనని చెప్పలేకపోతున్నాడు. పురుషోత్తముడి గురించి విన్నాడు కానీ నేను పురుషోత్తముడని చెప్పలేకపోతున్నాడు. కనుక ఆయనకేంటి సాధనం, నిధిధ్యాసనం. ఈ అధమ శిష్యుడు ఉన్నాడు చూసారా, జ్ఞాన యోగ్యత లేనివాడి, కర్మయోగము చేయలేదు, ఉపాసన యోగం చేయలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ, ఈ అలవాట్లన్నీ పెంచుకో, కర్మయోగము ఉపాసన యోగం చెయ్యి అని చెప్తున్నారు. తపస్సు చెయ్యి, 17 అధ్యాయాలు చెప్పబోతున్నారు. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామస తపస్సు, చాలా బాగుంటుంది 17 అధ్యాయం. బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి అర్థమైతే. తపస్సు తర్వాత ఆర్జవం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.